తొమ్మిది పది శ్లోకాలు.
కార్యమిత్యేవ యత్ కర్మ
నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగస్తాత్మికో మతః
నద్వేష్టా కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టః
మేధావీ చిన్న సంశయః
సాత్విక త్యాగం. ముందుగా తామసిక త్యాగాన్ని గురించి చెప్పి, రాజసిక త్యాగాన్ని గురించి చెప్పి, ఆ తర్వాత సాత్విక త్యాగాన్ని గురించి చెప్పారు. ఎవరు శాస్త్రవిహితమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నా కర్తవ్యం అనుకుంటూ సంఘభావాన్ని, అటాచ్మెంట్ని వదిలిపెట్టి అందులో ఫలితాన్ని కావాలని కోరకుండా ఎవరైతే ఆ కర్మలు చేస్తారో అలా చేస్తే అది సాత్విక త్యాగం అవుతుంది. కనుక సాత్విక త్యాగం అంటే శాస్త్రవిహిత కర్మలనే చేయాలి, ఫలాపేక్ష కోరకుండా చేయాలి, ఇది నా కర్తవ్యం అనుకుంటూ చేయాలి, అటాచ్మెంట్ సంఘభావం లేకుండా చేయాలి. అలా చేస్తే దాన్ని సాత్విక త్యాగం అంటారు. తాను చేసేటువంటి కర్మని భగవంతుడికి ఆజ్ఞగా భావించాలి. భగవంతుడి చేతిలో నేను పనిముట్టుని, నాదేమి లేదు, ఆయనే సూత్రధారి, నేను కేవలం పాత్రధారిని, ఆయన నడిపిస్తే నడిచేటువంటి పనిముట్టుని నేను అనేటువంటి భావన సాత్విక త్యాగులకి ఉండాలి. వాళ్ళు పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడకూడదు. దీనివల్ల నాకు ఏం కీర్తి వస్తుంది, ఏమి సంపద వస్తుంది, ఎంత గొప్ప పేరు వస్తుంది అనేటువంటి దానికోసం ప్రాకులాడకుండా, కేవలం నా విధి, ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ అనేటువంటి భావనతోటి చెయ్యాలి. ఇటువంటి సాత్విక త్యాగం చేసేటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా వ్యవహారం జరుపుతాడు అంటే, శుభాశుభాల యందు, లాభ నష్టాల యందు, సుఖ దుఃఖాల యందు సమభావాన్ని కలిగి ఉంటాడు. అతడికి ఇష్టాయిష్టాలు ఉండవు. ఈ పని అయితే నాకు ఇష్టం, ఈ పని అయితే నాకు ఇష్టం లేదు అని ఉండదు. అలాగనే ఈ పని అయితే నాకు పేరు వస్తుంది, ఈ పని అయితే నాకు పేరు రాదు, అందుకని ఇది నాకు వద్దు, ఇది నాకు ఇష్టం లేదు, ఇది నాకు ఇష్టం అనేటువంటి ఇష్టాయిష్టాలు కూడా అతడికి ఉండవు. ఇది అల్పమైనటువంటి పని, నేను ఇంతటి వాడిని, నేను ఈ పని చేస్తానా అని కానీ, ఇది చాలా గొప్ప పని కాబట్టి ఇది నేను తప్పకుండా చేసి నేను సాధించాలి అనేటువంటి భావం కానీ, అంటే ఆత్మన్యూనతా భావం కూడా ఉండకూడదు. అలాగే ఆధిక్యతను ప్రదర్శించడానికి ఎక్కడ అవకాశం కలుగుతుందా అనేటువంటిది కూడా చూడకూడదు. అలా చూడకుండా ఉన్నటువంటి వాడే మనకి శ్రీకృష్ణుడు అని రాత్రి చెప్పుకున్నాం. ఆయన రథం దోలేటువంటి పనికి అంగీకరించాడు. ఏదో జీతం పడేస్తే రథం దోలేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆయన రథం దోలటానికి అంగీకరించాడు అర్జునుడికి. కానీ ఆయన మహావీరుడు. మహావీరుడైనటువంటి వాడు ఇంత అల్పమైనటువంటి పని ఏమిటి అని చూసుకోవాలి. అలాగనే శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్ భగవానుడని ఆ రోజుల్లోనే చాలామంది అనుకునేవాళ్ళు. ఇటు భీష్మ ద్రోణాదుడు కానీ, విదురుడు కానీ, ఉద్ధవుడు కానీ, ఇలా ఎంతో మంది ఆయన పరమాత్మగా భగవంతుడిగా భావించేవారు. అలాంటి భగవంతుడిగా భావించేటువంటి వాళ్ళే ఆయనే మహాత్ములు మహర్షులైనటువంటి వాళ్ళు రాజసూయ గారికి వస్తే వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళ ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటానని దాన్ని తీసుకున్నాడు ధర్మరాజు దగ్గర. అంటే ఈ పని తక్కువదని కానీ ఈ పని చాలా గొప్పదని కానీ అలాంటి ఆలోచన ఏమాత్రం లేకుండా ఏ పని అయినా సరే నేను చక్కగా చేయాలి అంతే, ఇది నా విధి, నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆదేశం అనేటువంటి భావనతో చేయాలి. అలాగే యుద్ధరంగంలో ప్రవేశించినటువంటి అర్జునుడు విషాదగ్రస్తుడయ్యాడు, గాంధీవాన్ని బారేశాడు, యుద్ధ విముఖుడయ్యాడు, నేను యుద్ధం చేయనన్నాడు. క్షత్రియుడికి యుద్ధం అది విధి, అంటే తన విధి అయినటువంటి యుద్ధాన్ని నేను చేయనంటున్నాడు. మనం రాజసిక త్యాగంలో చెప్పుకున్నాం, శాస్త్రం తెలిసి చేయవలసినటువంటి కర్మల్ని శరీరానికి కష్టమని కానీ బాధ కలుగుద్దని కానీ ఇలాంటి ఆలోచనతో మానేస్తే వాడు రాజసిక త్యాగి అని. మరి ఇప్పుడు అర్జునుడు ఎవరు? క్షత్రియుడు. యుద్ధం తన యొక్క విధి, పైగా తన రాజ్యం పోయింది, ఆ రాజ్యాన్ని పుచ్చుకోవాలంటే యుద్ధం చేయాలన్నాడు దుర్యోధనుడు. అందుకోసమే వచ్చారు, 7 లక్షల సైన్యాన్ని వాళ్ళు సమకూర్చుకున్నారు, 11 లక్షల సైన్యంతో దుర్యోధనుడు వచ్చాడు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నేను యుద్ధం చేయనంటాడేమిటి యుద్ధరంగంలో ప్రవేశించి? అమ్మో వీళ్ళందరూ చచ్చిపోతే ఎట్టంటాడు, వాళ్ళందరూ నా వాళ్ళు అంటాడు. అహంకారము మమకారం, యుద్ధం నేను చేయాలి, వీళ్ళందరూ నా వాళ్ళు అనేటువంటి అహంకార మమకారాలతోటి యుద్ధ విముఖుడయ్యాడు. అంటే రాజసిక త్యాగి అయ్యాడు. ఆ రాజసిక త్యాగి అయినటువంటి అర్జునుడిని తన యొక్క మాటలతోటి తాత్విక త్యాగిగా మార్చాడు. అందుకనే కరిష్యా వచనంతవా అంటూ విడిచిపెట్టినటువంటి గాంధీవాన్ని చేత పట్టుకొని, పద యుద్ధానికి నేను సిద్ధం, కరిష్యా వచనంతవా, నువ్వు ఎలా చెప్తే అలా నేను నడుచుకుంటాను అన్నాడు. ఆ ప్రకారంగా అర్జునుని రాజసిక త్యాగిని సాత్విక త్యాగిగా మార్చాడు. ఇప్పుడు జయాపజయాల మీద అర్జునుడికి ఏం ఆలోచన లేదు, తన దృష్టి అంతా కూడా తాను చేయాల్సినటువంటి యుద్ధం మీదనే, తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించడం మీదనే ఉన్నది. ఆ ప్రకారంగా అర్జునుడిని సిద్ధం చేశాడు. మరి దేహధారి అయినటువంటి వాడు కర్మలు చేయక తప్పదు. దేహధారి అంటే దేహాన్ని ధరించిన వాడు, మనలాగా మనం కూడా ధరించాం కదా, అందరం ధరించాం కనుక దేహధారి అయినటువంటి వాడు తప్పకుండా కర్మలు చేయాలి. కర్మలు చేయకపోతే వ్యవహారం జరగదు, పోషణ జరగదు, దేహం నిలవదు. ఎందుకో మనకు తెలుసు, ఏమిటి అని అంటే ఏదైనా ఒక అవయవాన్ని గనక పని చేయకుండా గనక మనం బలవంతంగా ఆపితే ఆ తర్వాత కొన్నాటికి అది పని చేయకుండా పోదు, చచ్చుపడిపోయి. అలాగనే ఏ పని లేకుండా ఎప్పుడు పడుకోని ఉంటారంటే వాడు చివరికి పడుకోవటమే. కనుక పని చేయాలి, పని చేస్తేనే ఈ దేహం అనేటువంటిది నిలిచేది, లేకపోతే దేహం నిలవదు, పోషణ జరగదు. కనుక ప్రతివాడు పని చేయాల్సిందే. పని చేయమనే భగవానుడు చెప్తున్నాడు, పనులు మానుకొని కూర్చోమని చెప్పటం లేదు. ఏ పని చేయకుండా ఏదో జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి అని చెప్పటల్లా. అన్ని పనులు చేసుకుంటూనే భగవంతుడిని గురించి తలుచుకోవాలి, భగవంతుడిని ఆశ్రయించాలి, భగవంతుడి కోసం తప్పించాలి, భగవంతుడి కోసం సాధనలు చేయాలి. అయితే అన్ని పనులు చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా మనకి తెలియజేయబోతున్నాడు 11వ శ్లోకంలో భగవానుడు. 11వ శ్లోకం చూడండి.
నహి దేహభృత శక్యం,
నహి దేహభృత శక్యం,
యక్తం కర్మాణి శేషతః,
యక్తం కర్మాణి శేషతః,
తస్తు కర్మ ఫల త్యాగి,
యస్తు కర్మ ఫల త్యాగి, సత్యాగీత్యభిధీయతే.
మధ్యలో దీర్ఘాలు ఉండవండి, దేహాన్నకాడ దేహ, కర్మ అట్లా దీర్ఘాలు లేవు, దీర్ఘాలు దీర్ఘాలు పెట్టాలి.
నహి దేహ భృత శక్యం త్యక్తం కర్మాణి శేషతః యస్తు కర్మ ఫల త్యాగీ సత్యాగీత విధీయతే.
దేహభృత దేహభృత దేహధారి అయినటువంటి మానవుడికి కర్మాణి అశేషత త్యక్తం కర్మల్ని పూర్తిగా వదిలిపెట్టడం అనేది నా శక్యం కుదరదు. దేహాన్ని ధరించి ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రతి మానవుడు కూడా ఏ పని చేయకుండా ఉండటం అనేది సాధ్యం కాదు. సోమరి కూడా ఏదో పని చేయాలి. సోమరి కూడా తనంతటి తాను సంపాదించుకోకపోయినా ఎవడో ఒకటి సంపాదించి పెడితే తింటాడు, కనుక వాడు పని చేయాల్సింది. కనుక దేహధారి అయినటువంటి వాడు కర్మలన్నింటినీ వదిలిపెట్టడం సాధ్యమయ్యేటువంటి పని కాదు. యహ తు కర్మఫల త్యాగి, ఎవడైతే కర్మఫలాన్ని విడిచి కర్మలు చేస్తాడో, కర్మలేమో చేయాలి వదిలిపెట్టడానికి వీల్లేదు, కానీ ఎట్లా చేయాలి? కర్మఫలాన్ని వదిలిపెట్టి చేయాలి. కనుక ఎవడైతే కర్మఫలాన్ని వదిలిపెట్టి కర్మలు చేస్తూ ఉంటాడో సహా అటువంటి వాడినే త్యాగి ఇది అభిధీయతే, త్యాగి అని పిలువబడతాడు. కనుక ఎవరయ్యా త్యాగి అని అంటే కర్మఫలాన్ని వదిలిపెట్టి కర్మలు చేసేవాడు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఎవడు ఉండటానికి వీల్లేదు. ఏమండి వాడు పడుకొని ఉన్నాడండి, ఏం చేయటం లేదండి అని మనం అంటాం, కానీ పడుకోవటం కూడా ఒక కర్మే. పడుకున్నాడు మళ్ళీ లేవాల, కళ్ళు ఆర్పటము తీయటము కూడా అది కూడా కర్మే. మనం కర్మ అని అనుకో, కంటి రెప్పలు వేసి తీయటం కూడా కర్మే. కనుక పనులు మానుకోవటం ఎవరికి సాధ్యం కాదు, పనులు చేయాలి. కానీ నీవు చేసేటువంటి పనుల్లో కర్మఫలాన్ని వదిలిపెట్టు, అప్పుడు నువ్వు త్యాగి అవుతావు. అంతే, కర్మఫల త్యాగి త్యాగి. అసలు నిజంగా చెప్పాలంటే ఈ దేహం ఎందుకు వచ్చిందంటే పని చేయటం కోసమే వచ్చింది. దేహం పని చేయటం కోసమే వచ్చింది. దేహంలో ఉన్నంత వరకు ప్రతి వాడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండాల్సిందే. పని చేయకపోతే దేహ పోషణ జరగదు, దేహం ఆరోగ్యంగా కూడా ఉండదు. వరుసలో ఒక నెల రోజులు పడుకున్నాడు అనుకోండి మనసు మీద లేకుండా, వాడు ఏదో రోగిష్టి అవుతాడు. ఇక తర్వాత లేచే పని లేదు, వాడు ఎప్పుడు పడుకునే ఉంటాడు. కనుక పని చేస్తూ ఉండాలి. పని చేస్తూ ఉంటేనే లోపలి వాసనలు ఖర్చు అవుతాయి. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలోకి వాసనలు కర్మఫలాలు తీసుకునే వస్తున్నాడు. ఆ వాసనలన్నీ ఖర్చు కావాలంటే మనం పనిచేస్తేనే వాసనలు ఖర్చు అవుతాయి. మనకి ప్రేరణ ఎట్లా వస్తే అట్లా పనిచేస్తారు. వాడు రాజకీయాల్లోకి రావాలంటే రాజకీయాల్లోకి వస్తాడు, సన్యాసంలో దిగాలంటే సన్యాసంలోకి దిగుతాడు, వ్యాపారంలోకి దిగాలంటే వ్యాపారంలోకి దిగుతాడు, ఉద్యోగంలోకి రావాలంటే ఉద్యోగంలోకి వస్తాడు. లోపల ఉన్నటువంటి వాసనలు ఖర్చు కావటానికి వాడు ఏదో ఒక పని చేయవలసిందే తప్పదు. కాకపోతే ఏమిటంటే పని చేస్తే పాత వాసనలు ఖర్చు అవుతాయి, కానీ కొత్త వాసనలు చేరుతామండి. మరి కొత్త వాసనలు చేస్తే మనకి ప్రయోజనం ఏంది? మళ్ళీ మూట మోసుకొని పోవాలి కదా, పాత అవన్నీ ఖర్చు అయినాయి, మళ్ళీ కొత్తవి తీసుకొని పోతున్నాం అంటే మన మూటలో ఏం తగ్గల. మరి పాత వాసనలు ఖర్చు అయిపోయి కొత్త వాసనలు చేరకుండా ఉంటే అప్పుడు మనం తెలియగలవాలి. అది ఎలా వద్దండి? పాత వాసనలు ఖర్చు కావాలంటే కర్మలు చేయాలి. ఆ కర్మలు చేసేటప్పుడు కొత్త వాసనలు రాకుండా ఉండాలంటే నిష్కామంగా ఫలాసక్తి లేకుండా చేయాలి. అంతే తెలివి, ఇంకేమీ లేదు. కనుక నిష్కామంగా ఫలాసక్తిని కోరకుండా ఫలితాన్ని కోరకుండా కర్తవ్యత భావంతో కర్మలు కనుక చేసినట్లయితే పాత వాసనలు ఖర్చు అయిపోతాయి, కొత్త వాసనలు చేరవు. దాంతో వాసనాక్షయం. వాసనాక్షయం అంటే బంధం తప్పిపోతూ ఉంది, బంధం లేకుండా పోతుంది. ఇట్లా ఫలితాన్ని వదిలి కర్మలు చేస్తే వాసనాక్షయం జరిగి మనకి బంధం కాకుండా ఉంటుంది, అంటే మళ్ళీ మళ్ళీ జన్మలకి కారణం కాకుండా ఉంటుంది. లోపల వాసనలు ప్రేరేపిస్తున్నంత వరకు పద ఇప్పుడు అక్కడ ఏదన్నా డబ్బు కట్టబడ్డది అనుకోండి, కూర్చున్నవాడు కూర్చుంటాడా, లే అంటుంటది లోపల. అది ఆ ప్రకారంగా మన లోపల ఉన్నటువంటి వాసనలు మన ఊరికినే కూర్చొనియో, ఏదో పని చేయాలనిపిస్తుంటుంది. అదిగో ఫలానా వాడు ఆ పని చేస్తున్నాడు, మనం కూడా చేద్దాం, దాంట్లో వాడికి బాగా లాభం వస్తుంది, మనం కూడా అది చేద్దాం, వాడు ఏది చేస్తే మనం కూడా అది చేద్దాం అనేటువంటి ఆలోచన, లేదా అంతకంటే ఇంకా గొప్పది ఏదైనా చేద్దాం, లేదా ఇప్పుడు చేస్తున్న దానికంటే పని మారుద్దాం, ఇప్పుడున్న పని మారుద్దాం, ఇప్పుడున్న దేశాన్ని మారుద్దాం, ఇప్పుడున్న స్థలాన్ని మారుద్దాం, ఏదో ఒకటి మొత్తం మీద లోపల ఉన్నటువంటి ప్రేరణ నీ చేత పని చేయిస్తూ ఉంటుంది. ఆ ప్రేరణలు ఉన్నంతకాలం పని చేయాల్సింది, కోరికలు ఉన్నంతకాలం పని చేయాల్సిందే. కోరికలు ఉన్నప్పటికీ కూడా బలవంతంగా అదే నేనేం చేయటం లేదండి, నాకు అసలు ఏ కోరిక లేదండి, నాకు అసలు ఏ ఆశలు లేవండి, ఏదో భగవంతుడు ఇచ్చిందంతా తృప్తి పడతానండి అని పైకంటూ లోపల మాత్రం ఈ కోరికల మీద వాటి మీద లబలబలాడుతూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కపటాచారి అంటారు. అంటే బలవంతంగా కర్మల్ని నడుచుకుంటారు, ఓ పని చెయ్యాలి కానీ బలవంతంగా దాన్ని ఆపుకున్నారు. ఎందుకంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఎవరైనా చూస్తే మన వ్యవహారం బయటపడుతుందేమో అని. అలాంటి వాళ్ళందరినీ కపటాచారి మిథ్యాచారి అంటారు. ఒకవేళ అతడు కర్మలు వదిలిపెట్టినా, కర్మలు చేయకపోయినా, కర్మలు వదిలిపెట్టాననే భావాన్ని మాత్రం పట్టుకొని కూర్చుంటాడు. అంటే వదలడు, పట్టుకున్నాడు. ఏమిటి, కర్మలు వదిలాననే భావాన్ని పట్టుకొని కూర్చున్నాడు. కర్మలు చేస్తేనేమో చేస్తున్నాననే భావాన్ని పట్టుకున్నాడు, కర్మలు వదిలితేనేమో వదిలేననే భావాన్ని పట్టుకున్నాడు. రెండు పట్టుకోవటమే. కనుక వదిలినప్పుడు ఇంకా కనుక అతడు త్యాగి ఎట్ట అవుతాడు? కనుక కర్మఫలాన్ని వదిలితేనే త్యాగి కానీ బలవంతంగా కర్మలు వదిలితే త్యాగి కాడు. కాబట్టి కర్మఫలాలు వదిలి కర్మలు చేసినటువంటి వాడే సాత్విక త్యాగి. అతడికి కర్మఫలం అంటదు, కొత్తగా వాసనలు చేరవు, రెండూ లేవు కాబట్టి అతడు కర్మల్ని సన్నిసించినట్టే. పనస పండ్లు వలిచేటువంటి వాడు, వాడి వ్యాపారం, వాడి లాభం, వాడి పోషణ కాబట్టి ఆ పని కాబట్టి తప్పదు. అందుకని పనస పండ్లు వలిచేటువంటి వాడు చేతికి నూనె రాసుకోవాలి, లేకపోతే జిడ్డు అంటుకోడు. కరెంటు పని చేసేటువంటి వాడు చేతికి రబ్బర్ తొడుగులు వేసుకోవాలి, ఆ తొడుగులు వేసుకొని హాయిగా ఆలోచన లేకుండా ఎట్లానైనా సరే పని చేయొచ్చు, షాక్ కొట్టకుండా. మరి పాములను ఆడించేటువంటి వాడు వాటి కూరల్ని బీకేసేయాలి. కాబట్టి మరి కర్మలు చేసేవాడు వాటి కూరల్ని బీకేయాలి. ఏమిటా కూరలు అంటే కర్మఫలం. కర్మఫలం అనేటువంటి కూరలు బీకే కర్మలు చేయాలి మనం. పాములకు కర్మలు కూరలు బీకి ఆ పాములను ఆడించుకోవాలి, ఆడించుకుంటే వాడు పొట్ట పోషించుకోవటానికి వీలవుతుంది. కనుక కర్మల వల్ల మనకి ప్రమాదం రాకుండా ఉండటానికి ఏ రకమైనటువంటి పని చేస్తున్నారో ఆ పనిలో ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఏం చేయాలనేటువంటి దాన్ని మనం చేసుకోవాలి. అదేవిధంగా కర్మలు చేసేటప్పుడు కూడా కర్మఫలం మనకు అంటుకోకుండా ఉండటానికి కర్మఫలాన్ని త్యాగం చేస్తూ ఉంటే మనకి ఏ బంధం ఉంటుందో అతడే సాత్విక త్యాగి అని చెప్పబడతాడు. అదిగో సాత్విక త్యాగి ఎలా ఉంటాడంటే అలా వ్యవహరిస్తుంటాడు. సరే, కర్మఫలాలు త్యాగిని బంధించలేవు, బాగానే ఉంది. త్యాగి కాని వాడిని బంధిస్తాయి. ఎలాగా? త్యాగి అయినటువంటి వాడిని కర్మఫలాలు బంధించవు, త్యాగి కాని వాడిని బంధిస్తాయి. ఎలా బంధిస్తాయి అంటే 12వ శ్లోకంలో చెప్తున్నారు. 12వ శ్లోకం చూడండి.
ఇష్టమిష్టం మిత్రం చ
అనిష్టమిష్టం మిత్రం చ
త్రివిధం కర్మణ ఫలం
త్రివిధం కర్మణం ఫలం
అవత్యత్యాగినం ప్రత్యా
భవత్యాత్యాగినం ప్రత్యా
నతు సన్యాసినాం క్వచిత్
నతు సన్యాసినాం క్వచిత్
అనిష్టమిష్టం మిశ్రం చ
అనిష్టమిష్టమిశ్రంచ
త్రివిధం కర్మణః ఫలం
త్రివిధం కర్మణం ఫలం
భవత్యత్యాగినం ప్రత్య
భవత్యత్యాగినం ప్రత్య
నతు సన్యాసినం క్వచిత్
నతు సన్యాసినం క్వచిత్
అనిష్టం ఇష్టం మిశ్రంచ కర్మఫలాలు మూడు రకాలుగా ఉన్నాయంట అనిష్టం ఇష్టం మిశ్రంచ అనిష్టం పాపం ఇష్టం పుణ్యం మిశ్రం పుణ్య పాపాలు రెండు కలిసి అంటే మనం ఏ కర్మలు చేసామంటే పుణ్యం అన్న వస్తుంది పాపం అన్న వస్తుంది పాపం పుణ్యం రెండు కలిసి అన్న వస్తుంది కాస్తది కాస్త త్రివిధం కర్మణ ఫలం మూడు రకాలైనటువంటి కర్మఫలాలు ఉన్నాయి కాబట్టి కర్మఫలాలు ఎన్ని రకాలండి అంటే మూడు రకాలు పుణ్యం పాపం పుణ్యపాప ఫలం రెండు అత్యాగినాం ప్రేత్య భవతి ఈ మూడు కర్మఫలాలని ఎప్పుడు అనుభవిస్తాడు అత్యాగినాం త్యాగి కానటువంటి వాడు నా చెప్తున్నాం సాత్విక త్యాగి ఎవడు ఆ సాత్విక త్యాగి కానటువంటి వాడు అంటే కోరికలతో కర్మలు చేసేటువంటి వాడు ఫలాసక్తితో కర్మలు చేసేటువంటి వాడు ప్రేత్య మరణానంతరం ఈ ఫలితాలను పొందుతాడు చనిపోయిన తర్వాత సూక్ష్మదేహంతో ఈ ఫలితాలను పొందుతాడు సన్యాసినా పచిత్న ఎవరైతే సాత్విక త్యాగులు ఉన్నారో కర్మఫలాలను వదిలిపెట్టారో అటువంటి వాళ్ళు ఎప్పటికీ పొందరు ఇది చెప్పింది ఒక్కటే మాట ఏమిటి కర్మఫలాన్ని త్యాగం చేసిన వాడు ఎప్పటికీ కూడా ఈ కర్మఫలాలను పొందే పని కర్మఫలాలు త్యాగం చేయకుండా కోరికలతో కర్మలు చేసినటువంటి వాడు వీటి ఫలితాలన్నీ మరణానంతరం పొందుతాడు అది పుణ్యం కానీ పాపం కానీ పుణ్యపాపాలు రెండు కానీ అది ఇక్కడ చెప్పింది పాపము పుణ్యము పాప పుణ్యం మిశ్రము అని మూడు విధాలుగా కర్మల యొక్క ఫలితం ఉంటుంది త్యాగులు కాని వారేమో మరణానంతరం వీటిని పొందుతారు త్యాగులైన వారు ఎప్పటికీ పొందరు అని కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తాయి మనం పుణ్యకర్మలు చేస్తే పుణ్యఫలాలు వస్తాయి పాపకర్మలు చేస్తే పాప ఫలాలు వస్తాయి ఈ జన్మలో కానీ ఇంతకు ముందు అనేక జన్మల్లో కానీ మానవ జన్మల్లో అసంఖ్యాకమైనటువంటి పుణ్యాలు పాపాలు మనం చేసి ఉంటాం ఎక్కువ కానీ తక్కువ కానీ పాపం కానీ పుణ్యం కానీ అన్నీ చేసే ఉంటాం మరి ఇలా చేస్తే ఏం జరుగుతుంది శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఈ మొత్తం మూటల నుంచి పుణ్యఫలాలు కనుక పక్వానికి వస్తే దేవజన్మలు అంటే స్వర్గలోక భోగాలు అనుభవించడానికి దేవజన్మలు వస్తాయి దేవజన్మలు అంటే ఈ దేహంతో రావు దేహం లేకుండా వచ్చేవంటే దేవజన్మలు అంటారు అక్కడ అనేకమైనటువంటి సుఖభోగాల్ని మన సూక్ష్మ శరీరం అనుభవిస్తుంది ఎందుకనంటే ఇక్కడ చేశారు కదా పుణ్యకర్మలు ఈ పుణ్యానికి ఫలితంగా అక్కడ స్వర్గభోగాలు అనుభవించడం జరుగుతుంది వాటినే ఇష్టఫలాలు అంటారు ఇష్టం అనిష్టం మిశ్రంచ అన్నారు కదా కాబట్టి ఇష్టఫలాలు అంటే స్వర్గలోక భోగాలు సుఖకరమైనటువంటి ఫలితాలు ఆనందాన్ని పొందేటువంటి ఫలితాలు అలా కాకుండా మన మొత్తం కర్మఫలాల మూటల నుంచి పాపకర్మలు పక్వానికి వచ్చినాయి అనుకోండి ఇందాక పుణ్యం పక్వానికి వస్తుంది పాపకర్మలుగా పక్వానికి కనుక వస్తే మరణానంతరం మన సూక్ష్మ శరీరం నరకలోకాలకి వెళ్ళి అక్కడ నరక యాతలు భయంకరమైనటువంటి బాధల్ని దుఃఖాలని అనుభవించాలి అవి ఎలాంటివో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం నరకాలన్నీ ఏడు నరకాలు ఉంటాయని ఆ నరకాల్లో ఒకదాని నుంచి ఒకటి బాధలు పెడతారని ఇవన్నీ మనం చెప్పుకున్నాం కాబట్టి పాపం చేసినటువంటి వాడు ఆ చేసినటువంటి పాపం ఎంతటిదో దానికి తగ్గట్టుగా అక్కడ సూక్ష్మ శరీరం బాధలు అనిపిస్తుంది సూక్ష్మ శరీరం బాధలు అనిపిస్తే మనకేమండి అని అనుకోబాకండి అసలు సూక్ష్మ శరీరం అనిపిస్తేనే మనకి బాధ స్థూల శరీరం అనుభవించేది కూడా మన సూక్ష్మ శరీరానికే బాధ స్థూల శరీరానికి ఏదైనా గాయమైంది అనుకోండి గాయమైతే బాధపడేది మనసే దేహం బాధపడదు మనసు బాధపడతాం కనుక సూక్ష్మ శరీరానికే బాధలన్నీ కూడా ఇక కనుక అక్కడ అనేకమైనటువంటి నరకయాత్రలు మనం అనుభవించాల, ఎప్పుడు పాపాలు కనుక చేస్తున్నట్టయితే. ఇక పాపాలు పుణ్యాలు రెండు కనుక చేస్తే మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మలో కొంత సుఖము కొంత దుఃఖము. బాగా సుఖాన్ని పొందేవాడు కూడా అప్పుడప్పుడు దుఃఖాన్ని అనుభవించాలి, బాగా దుఃఖాలు పొందేవాళ్ళు కూడా అప్పుడప్పుడు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కనుక అది ఇది రెండు అనుభవించాల మానవ జీవితం అంటే. అసలు దుఃఖాలు లేని మానవుడు ఎక్కడన్నా ఉంటాడా? సుఖాలు లేని మానవుడు ఎక్కడ ఉంటాడా? కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు చేసినటువంటి పాపాలు ఆ పుణ్యాలు వాటి కారణం. పాపాలకు ఫలితంగా దుఃఖాలు వస్తాయి, పుణ్యాలకు ఫలితంగా సుఖాలు వస్తాం. ఇంకా పాపాలు ఎక్కువగా కనుక చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ జన్మెత్తాల్సి వస్తే అక్కడ అనుభవించినవి కాక మిగిలిన పాపాల కోసం ఇక్కడ జన్మెత్తాల్సి వస్తే, పాపాలు ఎక్కువగా చేసినటువంటి వాళ్ళేమో పురుగులుగా క్రిములుగా కీటకాలుగా నీచ నికృష్ట జన్మలు ఇస్తారు. అంతకాకుండా కొంత పుణ్యంగానే చేసుకుంటే జంతువులుగా పక్షులుగా పుడతాం. ఎందుకంటే జంతువులు కూడా మనం పెంచుకుని, ఇంకో కుక్క ఉందనుకోండి, ఆ కుక్కని పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా పెంచుకుంటుంటారు ఇప్పుడు చాలామంది. దానికోసం దానికి ఎంతో సేవ చేస్తాం, కనుక అది పుణ్యం చేసుకున్నదేగా. కాకపోతే కుక్క జన్మ కాబట్టి, నీచ జన్మ కాబట్టి పాపం కూడా, కనుక పాపం పుణ్యం రెండు మిశ్రమం అన్నమాట. అదేవిధంగా రెండు మానవుల్లోనూ అనుభవిస్తారు, ఆ జంతువుల్లోనూ పశుపక్షాదుల్లోనూ కిడి కీటకాల్లోనూ అందరూ కూడా అనుభవించాల్సిందే తప్పదు. ఇక ఈ ప్రకారంగా అనుభవించేటప్పుడు మన సంచిత కర్మల మూటలో పాపం పుణ్యం రెండు ఉన్నాయి అనుకోండి, పక్వానికి వచ్చినాయి. ఈ పక్వానికి రెండు వచ్చినాయి, పాపం వచ్చింది పుణ్యం వచ్చింది, మరి ముందు దేన్ని అనుభవించాలా? పాపం అనుభవించి నరకానికి పోవాలనా, పుణ్యం అనుభవించి స్వర్గానికి పోవాలనా? అక్కడ ఎవరన్నా మన కనుక అడిగితే నరకం సంగతి మనకి, ఎందుకంటే ముందు స్వర్గానికి పోతానంటాం, కానీ మనల్ని అడగరు. ఎందుకంటే అక్కడ చట్టం ఉంది, రాజ్యాంగం, భగవంతుడి రాజ్యాంగం, దాని ప్రకారం. అంతేగాని నీ ఇష్టం నా ఇష్టం కాదు. కనుక ఏం చేస్తారు అక్కడ, నువ్వు తక్కువ కనుక పాపం ఉంటే ముందు నరకానికి పోవాలి, ఎక్కువ పుణ్యం ఉంటే తర్వాత స్వర్గానికి, లేదు తక్కువ పుణ్యం ఉంది ఎక్కువ పాపం ఉంది ముందు స్వర్గానికి తర్వాత నరకానికి. అంటే ఏది తక్కువ ఉంటే అది ముందు అనుభవించాలి, ఏది ఎక్కువ ఉంటే అది తర్వాత అనుభవించాలి. మన దుర్యోధనుడి గురించి చెప్పుకున్నాం, ఏం చేశాడు అక్కడ స్వర్గభోగాలు అనుభవించాడు, అవి కాస్త అయిపోతాయి. ఎందుకంటే యుద్ధరంగంలో వీరమరణం చెందినందుకు వచ్చినటువంటి స్వర్గం కొద్ది రోజుల్లో పోద్ది, ఆ తర్వాత చేసిన పాపాలకి శాశ్వతమైనటువంటి నరకం అనుభవం. అలాగే పాండవులు కొద్దిసేపు ఆ నరక యాత్రలు అనుభవించారు, ఆ తర్వాత శాశ్వతంగా స్వర్గ ఫలాలు అనుకో. కాబట్టి ఈ ప్రకారంగా తక్కువ ఏది చేస్తే అది ముందు అనుభవించాలా, ఎక్కువ ఏది చేస్తే తర్వాత అది అనుభవించాలి. ఇవి మిశ్రమ ఫలితాలు, కొంతకాలం సుఖం కొంతకాలం దుఃఖం అంటూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలా, జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నరకానికి పోకూడదు, అమ్మో నరకానికి వద్దు, అలాగనే నీచ జన్మలు కూడా వద్దు. కనుక వస్తే కనీసం మంచి జన్మ రావాల, అంతేగాని నీచ జన్మలు వద్దు. మనం సుఖాలు పొందినా పొందకపోయినా దుఃఖాలు లేకుండా ఉండాలని కోరుకోవాలి. అయితే ఇప్పుడు చెప్పినవన్నీ ఎవరికి, ఈ పుణ్యకర్మలు పాపకర్మలు స్వర్గభోగాలు నరకయాత్రలు ఎవరికయ్యా అని అంటే, కర్మనిష్ఠులైనటువంటి భోగులకి, కర్మలు చేసేటువంటి వాళ్ళకి. ఎవరైతే కర్మలతో సంఘభావం పెట్టుకొని అలాగే ఈ కర్మల యొక్క ఫలితం కావాలనుకుంటా ఫలాసక్తితోటి కోరికలతోటి కర్మలు చేస్తారో, అదిగో ఈ చేసినటువంటి కర్మలకి నేనే కర్తని, ఎవరు చేసిన నేను అని ఎవరైతే అంటారో అనుభవించడానికి కూడా నేను అని ముందుకు పోవాలి అంతే. కాబట్టి ఎవరు అనుభవిస్తారని అంటే, సకామంగా కర్మలు చేసినటువంటి వాడు, ఫలాసక్తితో కర్మలు చేసినటువంటి వాడు, ఇలాంటి వాళ్ళు ఈ ఫలితాలన్నీ అనుభవించాలి. అలాంటి వాళ్ళంటే ఎవరో ఉన్నారనుకోండి, మనమే మనమందరం అత్త చేసిన వాళ్ళమే, ఇప్పుడు అత్త చేస్తున్న వాళ్ళమే. కనుక ఇప్పుడు మనం శాస్త్రం చెప్పినట్టుగా వినటానికి మనం మార్చుకోవాలి, ఎక్కడి నుండి అయినా మార్చుకోవాలి. కానీ ఇప్పటి వరకు మాత్రం ఆ పద్ధతిలోనే ఉన్నాం. అయితే మరి ఏమండి, ఇప్పటిదాకా చేశాం కదా, మరి అవన్నీ ఉన్నాయి కదా, ఎట్లా అంటే ఇప్పటిదాకా నువ్వు ఎట్లా చేసావో అంతకంటే ఎక్కువ తీవ్రంగా ఇప్పుడు చేయి, నిష్కామంగా ఫలాసక్తి లేకుండా ఇప్పుడు చేయి కర్మలు. అప్పుడు ఏమవుద్దంటే ఇవి పక్వానికి వస్తాయి, అవి వెనక్కి పోతాయి. అలాగాక ఏదో కోరి కోరకుండా వద్దన్నారులే, కానీ లేకపోతే ఎత్త ఆ ఫలితాన్ని వద్దన్నారు, అమ్మో ఫలితం లేకపోతే నాకెత్త స్వర్గభోగాలు వద్దన్నారు, స్వర్గలేక లేకపోతే ఎట్టండి, ఇక్కడ భోగాలు ఏం బాగుంటాయండి, స్వర్గంలో అయితే బ్రహ్మాండం ఉంటాయి అని అనుకుంటా మనం కనుక అటు ఇటు కాకుండా కనుక చేస్తే ఇటే పడతాం అటు బాగుంది. అలా కాకుండా ఎవరైతే కర్మఫలాల మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా కర్మఫలం నాకు అక్కర్లేదు, భగవదార్పణం కృష్ణార్పణం రామార్పణం అంటూ కర్మఫలాలని భగవంతుడికి అర్పిస్తూ నిష్కామ బుద్ధితో కర్మఫలాపేక్షని వదిలిపెట్టి ఇది నా కర్తవ్యం ఇది నేను చెయ్యాలి, దాంట్లో ఏమొస్తుందో రాని వచ్చేది భగవంతుడిచ్చేట ప్రసాదం. మనం పూజ చేసినప్పుడు ఏం చేస్తాం, సాదం పెడతాం, ప్రసాదం తీసుకుంటాం, ప్రసాదం కళ్ళకద్దుకొని తీసుకుంటాం. అది కాస్త పుల్లంగా అన్నా ఉప్పంగా అన్నా తీయంగా ఉన్నా ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా అయ్యో ఇట్టుంది అట్టుంది అని ఉయ్యం తినేస్తాం, బాగానే ఉంది అడుగు కళ్ళకద్దుకుంటాం, అది ప్రసాదం. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటిది కూడా కళ్ళకద్దుకొని మనం స్వీకరించాల. మనం చేసేటువంటి కర్మల ద్వారా ఏ ఫలితం అయితే వస్తుందో, ఏ ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడో దాన్ని సంతోషంతో స్వీకరించు. నీకు ఇష్టమైందైనా సరే అయిష్టమైందైనా సరే రెండింటినీ ఒకే పద్ధతిలో నువ్వు స్వీకరించగలగాలి, అదే కర్తవ్యత బుద్ధి. కనుక నిర్లిప్తంగా కర్మలు చేయి, ఏ కోరిక లేకుండా కర్మలు చేయి, ఇది నా కర్తవ్యం అనుకొని కర్మలు చేయి. అటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏ రకమైనటువంటి బంధాలు ఉండవు. కనుక త్యాగైనటువంటి వాడికి, సాత్విక త్యాగైనటువంటి వాడికి, కర్మఫల త్యాగైనటువంటి వాడికి ఏ కర్మబంధాలు అంటాం. అత్యాగినాం త్యాగి కానటువంటి వాడికి ఈ కర్మఫలాలు ఈ బంధాలు ఇవన్నీ కూడా వాళ్ళకం. అయితే ఎప్పుడు అనుభవిస్తారు అంటే ఈ కర్మఫలాలను ఎప్పుడు అనుభవిస్తారు వాళ్ళు, ప్రేత్య మరణించిన తర్వాత. మా అమ్మయ్యా బతికున్నప్పుడు మాత్రం బాగానే ఉంటాం, వచ్చిన తర్వాత కదా అనుకుంటారు. అందుకనే చాలా మంది ఎన్ని పాపాలు చేస్తున్నా వాళ్ళు హాయిగా ఆనందంగానే బతుకుతూ ఉంటారు, పుణ్యాలు చేసేటువంటి వాడు కష్టాలు పడుతూ ఉంటాయి. ఎందుకనేనంటే అంటే ఇవన్నీ అక్కడ అనుభవించాలి, వడ్డీతో సహా అనుభవించాలి. ఇప్పుడు చేసేది కొద్దే అక్కడ పెద్దగా అనుభవించాలి. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయకే మహతో భయాత్, కొద్దిగా కనుక చేస్తే ఎక్కువ అవుద్ది, మంచి అయినంతే చెడైనంతే. పుణ్యం కొద్దిగా చేసామనుకో చాలా వద్దు, పెద్దగా అనుభవించాలి. పాపం కొద్దిగా చేసాను చాలా వద్దు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక కొద్దిగా చేస్తే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, గొప్ప భయం నుంచి మనం రక్షిస్తుంది. అందుకే త్యాగానికి భారతీయ సంస్కృతిలో ఇంత విలువ. త్యాగం ముందు భోగం తర్వాత, త్యాగం కన్నా భోగం చాలా గొప్పదని అనుకుంటారు అజ్ఞానంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలుసు, అనుభవం కూడా ఉంది, అయినప్పటికీ కూడా త్యాగం వైపుకి మనసు పోదు, భోగం వైపుకే మనసు పోదు. భోగాలు అనుభవించిన వాడిని ఎవడు గొప్పగా చెప్పడు, అబ్బా వాడు ఏం భోగాలు అనుభవిస్తున్నాడు అండి అంటే వాడిని ఏం గొప్పగా చెప్పుకోడు, కానీ త్యాగం చేసినటువంటి వాడిని గొప్పగా చెప్పుకోడు. బలిచక్రవర్తి రాక్షసుడు కదూ, అయినప్పటికీ ఎందుకు గొప్పవాడయ్యాడు, ఎందుకు ఆయన వాకిలి ముందు శ్రీ మహావిష్ణువు కాపలాదారుగా ఉన్నాడు. బలిచక్రవర్తి రాక్షసుడు, శ్రీ మహావిష్ణువు ఆయన వాకిలి ముందు కాపలాగా ఉన్నాడు పాతాళ లోకంలో. శిబి చక్రవర్తి కండలు కోసిచ్చాడు, తన శరీరంలో ఉన్నటువంటి కండలను కోసిచ్చాడు ఆ పౌరాన్ని రక్షించడం కోసం. దదీచి మహర్షి దేవేంద్రుడికి వెన్నెముకను ప్రసాదించాడు, దాంతో వజ్రాయుధం తయారు చేసుకోడు. వజ్రాయుధం ఉంటే రాక్షసుల్ని చంపచ్చు అని చెబితే ఆ వజ్రాయుధం దేంతో తయారు చేయాలంటే, ఒక మహాత్ముడు యొక్క వెన్నెముకతో తయారు చేయాలంటే, ఏ మహాత్ముడు నేను చచ్చిపోతాను నా వెన్నెముక తీసుకోవయ్యా అంటాడు? కానీ దదీచి మహర్షి ఆయన మరణించి ఆ వెన్నెముకనిచ్చాడు. ఆయన చెప్పుకుంటాడు, మనకి నైమిషారణ్యం ఉంది, అదిగో అదే దదీచి మహర్షి స్థానం. హరిశ్చంద్రుడు ఉన్నాడు, ఒక అబద్ధం ఆడితే అన్ని కష్టాలు దొరికిపోతాయి, ఒక అబద్ధం ఆడితే చాలు, ఆహా రాజ్యం పోయింది, భోగాలు పోయినాయి, బజార్న పడ్డారు. చివరికి ఆయన ఆయన అమ్ముకున్నాడు, పెళ్ళాన్ని నమ్మాడు, పిల్లోడిని నమ్మాడు. ఆ చివరికి మళ్ళీ ఆ భార్యను అమ్మిన తర్వాత కూడా ఆ పిల్లవాడు చనిపోతే ఆ భార్య తీసుకొస్తే ఇక్కడ సుంకం కట్టాలన్నాడు. ఈయనేమో కాటి కాపరికి అమ్ముడిపోయాడు. ఎందుకు ఇన్ని కష్టాలు? అప్పుడు కూడా పాపం విశ్వామిత్రుడు ఇంటిచ్చాడు, ఒక అబద్ధం అంటే సరిపోయింది, ఆహా నేను ఆడినా. కాబట్టే హరిశ్చంద్రుడు అలా ఉన్నాడు. హరిశ్చంద్రుడు ముందు అబద్ధాలు ఆడినాడు, మీకు చరిత్ర చాలా మందికి తెలియదు. మనకి హరిశ్చంద్రుడు యొక్క కథగానే తెలుసుకుంటే అబద్ధాలు హరిశ్చంద్రుడు అంటారు ముందు, ఎందుకంటే అది పెద్ద అబద్ధమేం కాదు. నాకు గనక పిల్లవాడు కనుక పుడితే వాడిని తీసుకొచ్చి నీకు సమర్పిస్తాను, వాడి ఎత్తు దాన్ని ఇస్తాను, దీన్ని ఇస్తాను అని మర్చిపోయాడు. ఏం చేశాడు తర్వాత? ఒకడు పెద్దోడిని కానివ్వమన్నాడు, చదువుకొనివ్వమన్నాడు, అసలు యుక్త వయసు రానివ్వమన్నాడు. అలా 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 అలాంటి హరిశ్చంద్రుడు చివరికి ఎలా ఉన్నాడని అంటే అట్లా ఉన్నాడు. ఎందుకు ఈ కథను మనం చెప్పుకుంటున్నామనంటే, మనం కూడా ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, ఎన్నో పొరపాట్లు చేసి ఉండొచ్చు. మనలాంటి వాడు మంచివాడు ఎట్టవుతాడు అని అనుకోవద్దు, మనలాంటి వాడే మంచివాడు అవుతాడు ఖచ్చితంగా. నిజంగా ఏ తప్పు చేయనటువంటి వాడు, అన్ని విషయాల్లో మంచివాడైనటువంటి వాడు, ఏం పెద్ద ప్రత్యేకత ఉండదు. తప్పు చేసినటువంటి వాడే ఆ తప్పును సర్దిద్దుకొని వచ్చాడంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడు తప్పు చేయడు. భక్తుల్లో కూడా అంతే, మూఢభక్తుడు కనుక ఉన్నాడంటే నమ్మితే వాడు ప్రాణం పడిస్తాడు. తెలియగలిగినటువంటి భక్తుడైతే జాగ్రత్తగా ఉంటాడు, ఇది ఇవ్వచ్చా ఇది ఇవ్వకూడదా, ఇది చేద్దామా ఇది చేయొద్దా అని అంటాడు తెలియగలబడుతుంది. కనుక అది కనుక మనం ఎలాంటి వాళ్ళము, ఏం పనులు చేసామో, ఏయో చేయొచ్చు, చిన్న చిన్న తప్పులు పొరపాట్లు తప్పులు చేయొచ్చు, చేసినా సరే వాటి గురించి ఏమీ ఆలోచించకూడదు. అపి చేత్సు దురాచార భజితేమా మనన్య బాబు, ఎంత దుర్మార్గుడైనా సరే నన్ను గనక భజించినట్లయితే వాడు మంచివాడిగానే పరిగణించబడతాడని భగవానుడే సర్టిఫికెట్ ఇస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంత గొప్ప కీర్తిని వహించడానికి కారణం ఏమిటనంటే త్యాగం. త్యాగం వల్లనే బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి, దధీచి మహర్షి వీళ్ళందరూ కూడా గొప్ప కీర్తిని పొందడం జరిగింది. వాళ్ళందరూ వీళ్ళందరూ కాదు, అసలు శ్రీకృష్ణుడి జీవితం ఏమిటి అది కూడా మనం ఒక్కసారి కనుక పరిశీలిస్తే, చిన్నతనంలో పాలు పెరుగు ఎన్నో దొంగతనం చేసి అందరి ఇళ్ళకపోవటం, ఆ ఉట్టి మీద ఉన్నటువంటి వాటి రాళ్ళు తీసుకొని కొట్టడం, ఆ కారేటువంటి పాలని తాగటం, ఇవన్నీ చేయటం చేసింది. ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? తనతో పాటు వచ్చేటువంటి బ్యాచ్ ఉంది, ఆ బ్యాచీకి కోతులు, గోప బాలురు వాళ్ళందరికీ పెడతాను, వాళ్ళందరికీ పెడతాను, తన ఇంట్లో ఉంది. కానీ తన ఇంట్లో అది పెడితే ఎవరు చెప్పుకోరు, ఇట్లా కనుక అయితే బాగుంటుంది. అందుకే లీలలు, శ్రీకృష్ణ లీల, బాలకృష్ణ యొక్క లీల, వాళ్ళందరికీ పంచిపెట్టాడు. అంతేగాని తన కడుపు నింపుకోవటానికి కంసుని చంపాడు. మరి కంసుని చంపితే రాజ్యం తందేగా, కానీ తాను రాజ్యానికి రాలా. ఆ కంసుడు తండ్రి జైల్లో ఉంటే తీసుకొచ్చి ఆ ఉగ్రసేనుడు ఆయనకి పట్టాభిషేకం చేశాడు ముసలాయన. జరాసంధుడు, ఆ జరాసంధుడితో యుద్ధాలు జరిగినాయి, 18 సార్లు యుద్ధాలు జరిగినాయి. మరి ఇన్ని జరిగిన తర్వాత భీముడి చేత జరాసంధుని చంపించడం జరిగింది. మరి ఆ మగధ రాజ్యాన్ని ఏమైనా తీసుకున్నాడా, పాండవులకి ఏమైనా ఇప్పించాడా? లేదు. ఆ జరాసంధుడి కొడుకు సహదేవుడికి పట్టాభిషేకం చేశాడు. అలాగే చేదిదే భూపాలుడు, శిశుపాలుడు తన మేనత్త కొడుకు, 100 తప్పులకైతే నేను ఒప్పుకుంటానని చెప్పి తల్లి వాడి తల్లికి మాట ఇచ్చాడు, మేనత్తకి మాట ఇచ్చాడు. అందుకని 100 తప్పులు అయిపోయింది, ఇక భరించలేని సుదర్శన చక్రాన్ని వదిలాడు, చచ్చాడు. మరి వాడు పోతే ఆ చేది దేశపు రాజ్యాన్ని తీసుకున్నాడా? తీసుకోలే. ఆ శిశుపాలుడి కొడుకు దృష్టికేతువుకి పట్టాభిషేకం చేశాడు. దంతవక్త్రుడిని చంపాడు, దాని రాజ్యాన్ని స్వీకరించాడా? ఆహా, కోడికి పెట్టేసి. నరకాసురుడిని చంపాడు, తాను తీసుకున్నాడా రాజ్యాన్ని? ఆహా, ఆ నరకాసురుడు కొడుకు భగదత్తుడికి పట్టాభిషేకం చేశాడు. 8 మంది భార్యలతోటి భోగిలా మనకు కనపడతాడు, కానీ ఆయన పెద్ద త్యాగి. ఆ కథ అంతా ఇంకా చాలా ఉంది. ఆయన భోగిలా కనపడతాడు, కానీ ఆయన గొప్ప త్యాగి. అందుకని ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అని అంటారు, అస్ఖలిత బ్రహ్మచారి. మరి ఇంతటి మహావీరుడైతే కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఒక వీరుడికి రథాన్ని దోల్చడానికి ఒప్పుకున్నాడు, సారథిగా ఉన్నాడు. మరి ఇంత చేసిన తర్వాత పాండవుల్ని గెలిపించాడు. 7 లక్షల సైన్యం వీళ్ళదైతే, 11 లక్షల వాళ్ళదైతే, ఏదో మ్యాజిక్లన్నీ చేసి మొత్తం మీద ఎట్టయితే గెలిపిస్తే ఆ గెలిపించిన రాజ్యంలో నుంచి ఏమైనా కొద్దిగా తీసుకున్నాడా? ఏమి లేదు, మొత్తం వాళ్ళకి ధర్మరాజుకి పట్టాభిషేకం చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇక యదువంశ నాశనం తన కళ్ళ ముందు జరుగుతూ ఉంది. 27 సంవత్సరాలకి యదువంశ నాశనం జరుగుతూ ఉంటే నిర్లిప్తంగా ఉండిపోయాడు. వాళ్ళ ఆ మొలిచినటువంటి గడ్డిని పిగుతుంటే ఆ గడ్డి కాస్త ముసలం అవుతుంది. ముసలం అంటే రోకలి బండ. అది కనుక వేస్తే అది రోకలి బండ అంటే మామూలు మన ఇళ్లలో రోకలి బండ కాదు, ఆటం బాబు. అది కనుక వేస్తే 200 మంది పోతారు. ఆ రకంగా కొట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అయిపోయిన తర్వాత గడ్డి పీకటం మొదలుపెట్టి, పీకిన తర్వాత అది రోకలి బండం ముసలం అవుతుంది. ఆ ముసలం అయితే దాన్ని ఎవరి మీద వేస్తున్నారు. అట్లా వాళ్ళు వీళ్ళు అంతా యాదవులే. తన కళ్ళ ముందే ఎంతో వృద్ధిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యదు సామ్రాజ్యం అంతా కూడా భగ్నమైపోయింది. అయినా సరే నిర్లిప్తంగా ఉన్నాడు. కానీ దాని టైం వచ్చేసింది, అంతే అన్నాడు. నివారణ కోసం ఏ ప్రయత్నం చేయదు. పురంలో ఉన్న, అంతఃపురంలో ఉన్న, ఎక్కడున్నా ఆయన నిత్య సంతోషి. అందుకనే శ్రీకృష్ణుడి పెదవుల మీద చిరునవ్వు ఎప్పుడూ చెరక్కున్నా. కారణం ఏమిటి? కష్టం వచ్చినా చిరునవ్వే, సుఖం వచ్చినా చిరునవ్వే. చూచిన వాళ్ళకి కష్టం కోపం వస్తుంది, కానీ ఆయన మాత్రం ఏం కోపగించుకోడు. శిశుపాలుడు తిడతా ఉంటే నవ్వుకుంటా ఉన్నాడు, ఎందుకంటే 100 కానీ చూద్దాంలే వీటి సంగతి. కాబట్టి ఆ రకంగా ఉండేటువంటి అదిగో ఆయన త్యాగం. ఆయన త్యాగం కాదు, త్యాగేశ్వరుడు, త్యాగేశ్వరేశ్వరుడు అనాలి. అదిగో అటువంటి వాడు. ఆయన త్యాగాన్ని గురించి బోధిస్తే ఖచ్చితంగా అది మన మనసుకి అంటుకోవాలి, మన బుద్ధికి అంటుకోవాలి. మనం గోడలాంటి వాళ్ళం కాకపోతే, మనం మనుషులం కనుకైతే, త్యాగాన్ని గురించి చెప్పినటువంటి శ్రీకృష్ణుడు, త్యాగి అయినటువంటి శ్రీకృష్ణుడు, త్యాగేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు త్యాగాన్ని గురించి చెప్తున్నాడు. అందుకే ఫలాపేక్షను వదిలిపెట్టి కర్మ చేసినటువంటి కర్మ త్యాగి, ఫలత్యాగి, భోగత్యాగి, సాత్విక త్యాగి, అతనికి ఏ బంధాలు కూడా ఉండవు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంతవరకు ఈ అధ్యాయంలో మొదటి ప్రకరణం పూర్తయిపోయింది. అబ్బో ఏమండి అంటే, చాలా ప్రకరణాలు ఉన్నాయి. ఒక రకమైనటువంటి ప్రకరణం పూర్తయిపోయింది. ఏమిటంటే కర్మలు ఎట్లా చేయాలో, ఎలా చేస్తే బంధం కాకుండా ఉంటుందో ఇంతవరకు చెప్పారు. ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి, అన్ని మర్చిపోయినా ఎట్లా చేయాలి కర్మలు? నిష్కామంగా చేయాలా, ఫలాసక్తి వదిలిపెట్టి చేయాలా, ఇది నా కర్తవ్యం అని చెయ్యాలా? భగవంతుడు యజమాని, నేను గుమస్తాని, ఆయన చెబుతున్నాడు నేను చేస్తున్నాను అనే భావంతో చేయాలా? అట్లా చేస్తేనే నువ్వు కర్మఫల త్యాగి, నువ్వు త్యాగి అవుతావు, కర్మఫల త్యాగి అవుతావు, సాత్విక త్యాగి అవుతావు అని మనకి ఎట్లా చెయ్యాలో చెప్పాడు. ఎలా చేస్తే బంధం అవుతుందో ఇలా చేయవద్దు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పాడు. సంఘం తెప్ప ఫలానిచ్చ, సంఘభావాన్ని వదిలిపెట్టు, ఫలితాన్ని ఆశించుకో అని ఇంతవరకు ఇట్లా చెప్పాడు. అయితే కోరికల్ని, ఫలాసక్తిని వదలగలగటం కొంతవరకు కష్టమైనా ఎంతో సాధ్యమవుద్ది, కానీ కోరికల్ని వదలటం, ఫలాసక్తిని వదలటం కొంత సాధ్యం అవుద్ది, కానీ కర్తృత్వాన్ని వదలాలంటే అబ్బో కుతిక పట్టుకుంటుంది. కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను అనే భావన. ఏమండి ఇంత పని నేను చేస్తా, ఇంత కష్టం చేస్తా, ఇంత గొప్ప పని చేస్తా, నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా ఎట్లండి? ఇది సామాన్యంగా అందరి యొక్క ఆలోచన. ఎంత గొప్ప పని చేసినా ఈ గొప్ప పని నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వం ఉండకూడదు అని భగవానుడు చెప్తూ ఉంటే మరి ఇదే చాలా కష్టం. అయితే ఎందుకలా మనం కర్తృత్వం లేకుండా కర్మలు చేయలేకపోతున్నాం? కర్తృత్వం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకని? నేనే ఈ పని చేస్తున్నాను అని ఎందుకు చేస్తున్నాం? ఎక్కడన్నా దూరంగా ఉండి ఎవరండి ఈ పని చేసిందంటే ఇది మంచి పని కనుక అయితే పరిగెత్తుకుంటా వస్తాను నేనేనండి. అది మన చెవులు పడితే చాలు, తర్వాత పరిగెత్తుకుంటా నేనే చేసింది అవునండి అని నవ్వుకుంటా చెప్తాం. కొంతమంది ఉంటారు ఏమి చేయకపోయినా అంతా చేసినట్టుగా నటిస్తూ ఉంటారు, వాళ్ళకి అది కావాలి. మనకి మనం ఎక్కడ చూసినా మనకు ఎట్టాటి వాళ్ళు చాలా మంది కనపడుతుంటారు, ఆధ్యాత్మిక రంగంలో కూడా కనపడుతూ ఉంటారు. ఏమీ లేకపోయినా సరే అంతా నేనే చేశాను అనేటువంటి భావన రావాలి వాళ్ళకి. పాపం దానికోసం తంటాలు పడుతుంటారు, ఏదో వాళ్ళతోటి వీళ్ళతోటి తెచ్చిపెట్టుకుంటుంటారు, అందరితోటి మాట్లాడుతుంటారు అది ఇది అని అంటుంటారు. అన్ని చేసి ఇది ఇది నేనే చేస్తున్నాను, ఈ మొత్తం నాదే, ఇక్కడ ఏమి లేదా ఇది అయినా సరే మొత్తం నాదే అని మొత్తం చేసేటువంటి వాడు మేలకొండుకుంటాడు, నాదేమి లేదులే అని. అది పై మాటకు కానీ లోపల మాటకు కానీ ఇలా రకరకాలైనటువంటి మానవులు ఉండుంటారు. ఎందుకని? ఆధ్యాత్మిక రంగంలో ఇంత నేర్చుకున్న తర్వాత కూడా ఈ రకమైనటువంటి భావన ఎందుకు వస్తున్నది అని అంటే, ఈ దేహమే నేను అనేటువంటి భ్రమ మనకి గట్టిగా ఉండటం వల్ల, ఒకటే కారణం. ఈ దేహమే నేను అని అనుకోవటం వల్ల దేహం చేసినటువంటి గొప్ప పనులన్నీ నేను చేశాను అని చెప్పుకోవాలనిపిస్తుంది, అది పోదు. కనుక దేహమే నేననేటువంటి భావన కనుక లేకపోతే అసలు మనం చెప్పం. ఎందుకని? ఎవరండి చేసింది? ఎవరంటే చేసేవాడు చేసాడయ్యా నాదేముంది అని. కనుక దేహమే నేననేటువంటి భావన, దేహాత్మ భావన అది ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి మాట వస్తుంది. కానీ అజ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల ఈ దేహం అనేటువంటి ఒక పరికరంలో మనం కూర్చొని ఆత్మనైనటువంటి నేను ఈ దేహాన్ని అనుకుంటూ అజ్ఞానంతో ఆత్మననేటువంటి భావన మర్చిపోతూ మన అలవాటు ప్రకారం దేహాన్నే నేను అని అనుకుంటూ ఈ దేహంతో తాదాత్మ్యం చెంది నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నాను అని అనుకుంటాం, వాళ్ళందరూ అనుకోవాలని అనుకోవటం, ఈ రెండు జరుగుతూ ఉంటాయి. అయితే దేహం చేసేటువంటి కర్మను నేను చేస్తున్నాను అని అంటున్నా, దేహం చేసినటువంటి పనిగా నేను చేస్తున్నాను, నిజంగా కర్మ చేస్తున్నది దేహం. మరి ఆత్మనైనటువంటి నేను నిజంగా కర్మ చేస్తున్నానా? ఏమి చేయట్లేదు, నేను కేవలంగా ఉంటాను. కనుక ఈ కర్మ నేను చేస్తున్నాను, దేహం చేసింది, దేహం చేస్తే నేను చేస్తున్నాను అంటున్నాం. ఎందుకనంటే దేహమే నేననే భావన, అంటే అజ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. ఎవడైతే ఇదంతా నేనే చేస్తున్నాను, ఏమి చేయకపోయినా సరే అంతా నేనే చేస్తున్నాను అని గప్పాలు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడు ఏనాటికి కూడా ఆత్మస్థితిలోకి రాడు అని మనకి గుర్తు అన్నమాట. సాధారణమైనటువంటి వాళ్ళందరూ అట్టే ఉంటారు, వాళ్ళకి ఆత్మ తెలియదు, మోక్షము తెలియదు, అది దాంట్లోకి రావాలని తెలియదు. కానీ ఆత్మ విచారణ మార్గంలో ఉన్నటువంటి వాడు, మోక్షాన్ని కావాలనుకున్నటువంటి వాడు, అలాంటి వాడు కూడా ఈ రకమైనటువంటి వ్యాసం కనుక వేసినట్లయితే వాడికి ఏమవుతుందంటే ఈ దేహాత్మభావం బాగా గట్టి పడుతుంది. అంటే ఇంకా కావాల్సిన జన్మలే ఎత్తాల. ఈ కాసేపు గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసమని కొన్ని లక్షల జన్మలు, కోట్ల జన్మలు ఎత్తడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి నేను కర్తని కాదు అని కర్తృత్వాన్ని వదులుకోవాలి. నేను కాదు, నాదేమీ లేదు, నేనేం చేయలేదు అనేటువంటి భావన ఉండాలి, నిజంగా మనస్సులో ఉండాలి. పైకి చెప్పటం కాదు, నిజంగా మనస్సులో ఉండాలి, నాదేమి లేదు అనేటువంటి భావన. కరెంటు బల్బులో కూర్చుంటుంది, మనం స్విచ్ చేసామనుకోండి కరెంటు వస్తుంది బల్బులోకి, అప్పుడు దాకా బల్బు మామూలుగానే ఉంటుంది, అప్పుడు టప్పును వెలుగుతుంటుంది కదా. ఆ కరెంటు నేను కరెంటునని మర్చిపోయి నేను బల్బుని అంటుంది. కరెంట్లో ఉన్న బల్బులో ఉన్నటువంటి కరెంటు నేను కరెంటునని మర్చిపోయి నేను బల్బుని అనుకుంటుంది, మళ్ళాగానే నేను ఆత్మను మర్చిపోయి మనం దేహాన్ని అనుకోవట్లా, అలాగనే కరెంటుని మర్చిపోయి నేను బల్బు నేను అనుకోని ఏమంటుంది, నేను వెలుగుతున్నాను, నేను గుండ్రంగా ఉన్నాను, నేను గ్లాస్ లాగా గాజు గ్లాస్ లాగా ఉన్నాను, దెబ్బ తగిలితే పగిలిపోతాను అని అంటుంటుంది. ఎవరు పగిలిపోయేది? కరెంటా? కరెంటు పగిలిపోద్దా? ఆహా, బల్బు పగిలిపోయేది. కరెంటు గుండ్రంగా ఉందా? బల్బే గుండ్రంగా ఉంది. అదే ప్రకారంగా ఆత్మనైనటువంటి నేను ఈ దేహంలో కూర్చొని ఈ దేహమే నేను అని అనుకుంటున్నప్పుడు ఈ దేహం పుట్టేది, ఈ దేహం పోయేది, ఈ దేహం చేస్తున్నది, ఈ దేహం చేయకుండా ఉంది. మంచి చేస్తే తిట్టించుకో, మంచి చేస్తే ప్రశంసించబడేది ఈ దేహం, చెడు చేస్తే తిట్టించుకునేది కూడా ఈ దేహమే. కాబట్టి మంచిని కోరుకునేటువంటి వాడు, ప్రశంసలు కోరుకునేటువంటి వాడు విమర్శలు కూడా తట్టుకోవాలి. అంతేగాని నాకు ప్రశంసలే కావాలా, విమర్శలు మాత్రం అక్కర్లా. నేను ఏ తప్పులు చేసినా నన్ను ఎవరేమీ అనకూడదు. అందరు చేస్తూ ఉంటే వాళ్ళందరిది నేనే చేశాను, నా నెత్తి మీద వేసుకుంటా అని అనుకుంటే కుదరదు, వాళ్ళకు కూడా పడుతుంటాయి. కనుక దానికి సిద్ధపడాలి. అంతేకాకుండా ఈ బంధంలో ఇరుక్కుంటాడు అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. కనుక నేను ఈ దేహం కాదు ఆత్మనని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఈ కర్తృత్వం ఎగిరిపోద్ది. ఇంకెక్కడ ఉంటుంది కర్తృత్వం? నేను ఆత్మననే విషయం నీకు ఎల్లవేళలా గుర్తుందనుకోండి, నేను ఆత్మని ఈ దేహం నేను కాదు అనేటువంటి విషయం నీకు గుర్తుంటే ఈ పని చేసింది నేను అంటాడా? ఆహా, ఈ పని చేసింది దేహము అంటాడు. ఈ పని దేహం చేసుకుందండి, నాదేమీ లేదు అంటాడు. అలా అనగలిగేది, ఆ కర్తృత్వం లేకుండా ఉండేది, కర్తవ్యత భావన ఉండేది ఆత్మభావన ఉన్నటువంటి వాడు. ఈ ప్రకారంగా సాత్విక త్యాగి, నిజమైనటువంటి త్యాగిని గురించి ఇంతవరకు చెప్పారు. 13వ అధ్యాయంలో ఒక మాట అన్నారు, ప్రకృతి ఐవచ కర్మాణి క్రియమాణాన్ని సర్వశ య పశ్యతి తదాత్మానం తపశ్య అకర్తారం తపశ్యతి. ఎవడైతే జరిగే కర్మలన్నీ కూడా ప్రకృతి వల్ల జరుగుతున్నాయో, అంటే దేహాదుల వల్ల, ప్రకృతి అంటే దేహాల వల్ల జరుగుతూ ఉన్నాయని, ఆత్మనైనటువంటి నేను కర్తను కాదు అని తెలుసుకుంటాడో అతడే నిజమైనటువంటి తెలివి కలిగినటువంటి వాడు. ఇది శ్లోకం యొక్క భావం. ఇది 13వ అధ్యాయంలో 30వ శ్లోకం. అంటే ఇక్కడ జరిగేటువంటి కర్మలన్నీ కూడా ప్రకృతి వల్ల జరుగుతున్నాయి, దేహాల వల్ల జరుగుతున్నాయి, నాదేమీ లేదు అని ఎవరైతే తెలుసుకున్నాడో అతడే నిజమైనటువంటి త్యాగి, సాత్విక త్యాగి అని అక్కడే చెప్పుకున్నాం. కాకపోతే అక్కడ మనకంత బాగా లోపలికి పోకపోవచ్చు, ఇప్పుడు పోవాల, ఎందుకంటే చివరికి వచ్చాం కదా. ఇక ఇప్పుడు కనుక పోకపోతే ఇక ఎప్పటికీ పోదు. అందుకని ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి హృదయంలోకి పోవాలి. కాబట్టి ఇక్కడ జరిగే కర్మలకి నిజంగా ఆత్మనైనటువంటి నేను కర్తమని కాదు, ఆత్మనైనా అనేది మనసులో ఉండాలి, నేను కర్తని కాదు, ఇక్కడ ఏ కర్మ జరిగినా నేను కర్తని కాదు, ఇది ప్రకృతే, ఇది దేహమే, దేహేంద్రియ మనోబుద్ధులే, నాదేమీ లేదు. ఇది కర్తృత్వం లేకుండా కర్తవ్యతా భావంతో కర్మలు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించడానికి అద్భుతంగా భగవాన్ ఇక్కడ మనకి ఇవ్వటం. మరి ఇక్కడి నుంచి ఒక ప్రకరణం అయిపోయింది, 2వ ప్రకరణం ప్రారంభంగా పోతా ఉంది. ఇందులో కర్మలు జరగటానికి కారణం ఏమిటి, మనకి ఎంత బాగా 18వ అధ్యాయంలో వివరిస్తున్నారంటే, కర్మలు జరగటానికి ఆత్మది ఏమీ లేదు, మరి దేని ఉందయ్యా, ఈ దేహాన్ని ఉంది, మనసునుంది, బుద్ధిదుంది, మన ఆలోచనలుంది, కోరికలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ వివరాలన్నీ వస్తే, ఆ వివరాలన్నీ వినగా మనకే విసుగు పుట్టి, అబ్బా వద్దులేయ్యా, నేను కాదులేయ్యా, ఇయలే చేస్తుంది అనేటువంటి విసుగు మనకు కలగాలి. అంత విసుగు పుట్టించబోతున్నాడు. ఎందుకనంటే ఇప్పటిదాకా మనకి వదల్లా ఏది, దేహాత్మభావం. నేను ఆత్మననంగానే ఈ దేహం కళ్ళి మనం చూపిస్తాం, మనసు కళ్ళి, బుద్ధి కళ్ళి, దీని కళ్ళి చూపిస్తాం, నేనే ఇది అంటాం, ఆత్మను మర్చిపోతాం. కాబట్టి ఆ మర్చిపోయినటువంటి ఆత్మని గుర్తు తెచ్చుకోవాల. దీన్నేమి లేదు, అన్ని చేసుకుంటా ఉంటుంది, కానీ నేను మాత్రం ఆత్మని, నేనేం చేయటం లేదు అనే భావన స్థిరపడాలి. అందుకే ఉపోద్ఘాతం చెప్పింది. ఈ ఉపోద్ఘాతం చెప్పింది మనం కర్తృత్వాన్ని వదులుకోవాలి. కర్తృత్వాన్ని వదలాలి అని అంటే దేహాత్మభావం పోవాలి, నేను ఆత్మను అనేటువంటి భావన రావాలి. అది ఎట్లా వస్తుందో, ఎట్లా రప్పిస్తాడో ఇప్పుడు మనం 13వ శ్లోకం నుంచి తెలుసుకుంటాం.